నీళ్ళల్లో ముచ్చిటికడి ఉప్పు వేసుకుని గార్గ్లింగ్ చేసుకోండి. ప్రతిరోజు కాఫీ తాగటానికి పడే ఆతృత ఈ గార్గ్లింగ్ కూడా ఉండాలి. గార్గ్లింగ్ చేయటానికి టైం లేదు మాస్టర్, కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం. పుక్కిలించి ఉమ్మేసేయండి, ఉమ్మేసేయండి. ఒక గ్లాసుడు వేడి నీళ్ళలో ఓ చిటికడు ఉప్పు వేసి దీంతో ఏమీ అవుతుందో చూడండి. ముందు బ్లీడింగ్ గమ్స్ సెట్ అవుతాయి. పుచ్చిపండు ఉంటే అది ఊడకుండా జాగ్రత్త అవుతుంది. ఇది ఒక రోజు రెండు రోజులు కాదు, నెల రోజుల పాటు చేస్తే మీకు తెలుస్తుంది. పయోరియా అంటాను తెలుసా, నోటి దుర్వాసన, అది పోతుంది. అన్నిటికంటే ముఖ్యము టీచర్స్కి పాటలు పాడేవాడికి అలసట రాదు గొంతుక్కి. జర పళ్ళు తోకోగానే కాఫీ తాగటం అలవాటు కదా, కాఫీ తాగక ముందు ఈ వేడి నీళ్లు తాగి ఉమ్మేసి కాఫీ తాగండి. దీనికందు ముందు చెప్పే నియమాలు గుర్తున్నాయి కదా, 3 లీటర్లు నీళ్లు తాగాలి. ఎంతమంది తాగుతున్నారు? మరి తాగాలి. మీరు తాగకపోతే ఏం లాభం? ప్రతి 2 గంటలకి 2 గ్లాసులు నిద్ర లేచే దగ్గర నుంచి మొత్తం మీద రాత్రి పడుకునే లోపల 3 లీటర్లు అవ్వాలి. ఆహారానికి ముందు 1 గంట, ఆహారం తర్వాత 1 గంట వరకు నీళ్ళొద్దు, ఆహారంలో కూడా నీళ్ళొద్దు. దాన్ని బట్టి మీ వంటకాల రుచి ఎలా ఉండాలో ఊహించుకోండి. మీరే నీళ్లు తాగేటట్టు, నీళ్లు తాగించేటట్టు వండకండి. వాళ్ళని భోజనం చేయనివ్వండి. నీళ్ళు ఎందుకు తాగించటం? తర్వాత చెప్తాను నేను ఎలా చేయాలో ఆ వంటలు కూడా. 3 లీటర్లు నీళ్లు తాగాలి మీరు. కానీ 3 లీటర్లు ఎలా తాగుతారు? నిద్ర లేవగానే 2 గ్లాసులు. ఎప్పుడు లేస్తే అప్పుడు పక్కనే పెట్టుకోండి, తాగేయండి. మొహం కూడా కడుక్కోకుండా టైం చూసుకుంటారుగా, అప్పటి నుంచి ప్రతి 2 గంటలకి తాగండి. భోజనం టైం అప్పుడు తప్ప రాదమ్మా. వస్తుందంటే అక్కడ ఇంప్యూరిటీస్ ఉన్నాయి, క్లీన్ అయిపోతాయి. 2వ రోజు 3వ రోజు రావు, సాధారణంగా రాదు. వచ్చినా కంటిన్యూ చేయండి, ఏం ప్రమాదం జరగదు. డైలీ 3 లీటర్లు తాగితే చాలు. దానికి కారణం ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో ఒకటి పట్టుకుంటారు, అది వెర్రి తలలు వేయటం మొదలెడుతుంది. ఒకేసారి 5 లీటర్లు తాగేయండి. మంచిదో చెడ్డదో నేను వాళ్ళని క్రిటిసైజ్ చేసేంత దమ్ము నాకు లేదు, కానీ నాకు తెలిసినటువంటి శాస్త్రజ్ఞానం ఏం చెప్తుందంటే సమత్వం యోగ ఉచ్యతే అతి సర్వత్ర వర్జయేత్. అతి ఏదైనా ప్రమాదమే, పాలు తాగినా ప్రమాదమే. అంచేత ప్రతి 2 గంటలకి 2 గ్లాసులు తాగండి మీరు. కానీ వెయిట్ రిడక్షన్కి ఇది రామబాణం. బరువు తగ్గాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇదంతా ఏంటంటే స్లోగా కడిగిస్తుంది. మీకు దీని ఎఫెక్ట్ ఎప్పుడు తెలుస్తుంది? 5-6 నెలలకి తెలుస్తుంది. కానీ మాత్రమే మీరు సంవత్సరాల తరబడి వేసుకోవటానికి రెడీ, కానీ ఇది ఔషధంలాగా తీసుకోండి. గంటకు 3 పూట్ల మందు వేసుకోమంటే టైంకి మనం ఎలా వేసుకుంటామో నీళ్ళు అలాగే తాగండి. చెప్పండి. తమాషా ఏంటి అంటే బ్యాలెన్స్ చేస్తుంది. వీక్గా ఉన్నవాళ్ళు అండర్ వెయిట్ వాళ్ళు నార్మల్ వెయిట్కి వస్తారు, ఓవర్ వెయిట్ వాళ్ళు నార్మల్ వెయిట్కి వస్తారు, నార్మల్ వెయిట్ వాళ్ళు నార్మల్ వెయిట్ మెయింటైన్ అవుతారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే లావణ్యం అంటానే అది పెరుగుతుంది నీళ్ళ వల్ల. రసవ వయసు నీళ్ళు లేక అసలు అన్ని రోగాలు. చెట్లకి నీళ్లు ఎలా పోస్తామో మానవ శరీరానికి కూడా నీళ్లు అంత అవసరం. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు ఈ నీళ్లు తాగటం వల్ల అది క్యూర్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోతాయి అంతా కూడా, అసలు మీకు బాధ తెలియదు. తర్వాత ఏం చెప్తాను నేను, భోజనం అప్పుడు మధ్యాహ్నం పూట 1 నీరుల్లి 4 వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా తీసుకోండి. 20 రకాల రోగాలు పోతాయి దాంతో. చేయబోయే ముందు కానీ భోజనంతో కానీ పచ్చివి అంటే స్టీమ్డ్ ఏమో వెల్లుల్లి, ఉల్లిపాయ పచ్చిది. ఎప్పుడైతే బాయిల్ చేశారో ఉల్లిపాయ రుచి మాత్రమే మీకు ఉంటుంది తప్ప దాని గుణాలు మీకు రావు. స్టీమ్ చేసుకోండి, స్టీమ్ చేసి బాయిల్ కాదు. అంటే ప్రెషర్ కుక్కర్ పైన పెట్టేశారనుకోండి, అంటే లోపల గిన్నెలో మూత పెట్టి నీళ్లు లేకుండా స్టీమ్లో ఉడికించాలి. చాలామంది నన్ను అడుగుతారు స్టీమ్కి నీళ్ళలో ఉడికించిన దానికి తేడా ఏంటని. మరుగుతున్న నీళ్ళు మీ వంటి మీద పోస్తే ఏమవుతుంది? బొబ్బలు ఎక్కుతాయి. స్టీమ్ బాత్ చేస్తే బొబ్బలు ఎక్కరు, ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ అంతే. కూరలు కూడా స్టీమ్డ్ చేయగలిగితే చాలా, అది తర్వాత చెప్తాను. రోజుకి ఒక్కొక్కటే. ఇవాళ ఏం చెప్పాను నేను? ఇవాళ స్టీమ్ బాత్ చెప్పలేదు అంటే ఇదివరకు చెప్పింది వాటర్ విత్ సాల్ట్. ముందు మీరు చేయగలిగేవి పాటించగలిగేవి చెప్తున్నా, తర్వాత 3/4 నీళ్లు తాగిస్తాం మీ చేత. ఇప్పుడు ఇంతే. మిల్లి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కాదు, ఆఫ్టర్, ఇమీడియట్లీ ఆఫ్టర్ బ్రషింగ్ టీ తాగే ముందు, కాఫీ తాగే ముందు. ఇమీడియట్గా. గవర్నమెంటే ఇన్సిస్ట్ చేస్తుందేమో, ఎందుకంటే ఈ పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి అనే నీళ్ళతో పోతాయి అనేక టాక్సిన్స్, వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ నీళ్ళు చాలా బాగా కరుగుతాయి. అంటే మీరు నీళ్ళు ఎప్పుడైతే ఎక్కువ తాగుతారో టాక్సిన్స్ పోతూ ఉంటాయి. అర్థమైంది కదా? స్వస్తి. బాగా రిలాక్స్ అయిపోండి. తర్వాత ఏం చేస్తామంటే, మనం మీరు చేయకండి ఇప్పుడు, వినండి అంతే. శ్వాస పీల్చుకుంటూ రెండు చేతులు వెనక్కి పెడతాం. శ్వాస పీల్చుకుంటూ రెండు చేతులు వెనక్కి పెడతాం, చేతులను వెనక్కి లాగుతాం, కాళ్ళని కింద గుంజుకుంటాం, కడుపు అప్పడంలాగా లోపలికి తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిపోయిన తర్వాత మామూలుగా శ్వాస పీలుస్తూ అదే పొజిషన్లో ఉంటాం. ట్రై చేయండి. ఇంకా కాళ్ళు కదిపేయండి, కాళ్ళు పంజాల కిందకి సాగదీయండి, స్ట్రెయిన్ అవ్వండి. గాలి పీల్చుకుంటూ చేతులు పైకి సాగెత్తండి, భుజం వరకు వచ్చాక పైకి సాచండి, భుజం వరకు వచ్చాక పైకి సాచి స్ట్రెయిన్తో వెనక్కి తీసుకెళ్ళండి. వెనకాతల వాళ్ళ చేతులు తగిలితే కాస్త అటు కుడు చేసుకోండి, ఏం పర్వాలేదు. మన వాళ్ళే వాళ్ళు, లేకపోతే కిందకి జరగండి, లేకపోతే పక్కకి వెళ్ళండి. చేతులు తగిలినా పర్వాలేదు, చేయి పైకి లాక్కోండి. ఇంకా ఇంకా ఒక అంగుళం పైకెత్తి సాగదీయండి, అప్పుడు స్ట్రెయిన్ తెలుస్తుంది మీకు. కడుపు లోపలికి వెళ్ళాలి, కడుపు ఎంత లోపలికి తీసుకెళ్లారో అంత తీసుకెళ్ళండి. చేతులు సాచి ఉంచండి, కాళ్ళు సాచి ఉంచండి, మామూలుగా గాలి పీల్చండి. మొత్తం బాడీ టెన్స్గా ఉంటుంది, శ్వాస నార్మల్గా ఉంటుంది. కళ్ళు మూసేసుకోండి. కడుపు లోపలికి వెళ్ళాలి, ఇంకా 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 ఎంత లోపలికి తీసుకెళ్ళితే అంత తీసుకెళ్ళండి. మొత్తం మీకు నిలువున చెక్కేసినట్టు అయిపోతారు మీరు. పక్కటెముకల మీద కానీ, బటక్స్ మీద కానీ, తొడల మీద కానీ, కాళ్ళ మీద కానీ ఎక్కడ మజిల్, మీకు ఫ్యాట్ ఉండదు, మజిలే ఉంటుంది. స్ట్రెయిన్ అవ్వకుండా కాళ్ళకి, చేతులకి, కడుపు స్ట్రెయిన్లో ఉంటాయి. శ్వాస మామూలుగా పీల్చండి, ఎంతసేపు ఉండగలరో చూడండి. ఇంకా పీకండి చేతిని, ఇంకా పీకండి కాళ్ళని. కాళ్ళు కింద వైపుకి, చేతులు పైవైపుకి, స్ట్రెయిన్ స్ట్రెయిన్ అవ్వండి బాగా. కడుపు లోపలికి ఉండాలి, ఇంకా లోపలికి తీసుకెళ్ళండి కడుపు. శ్వాస మామూలుగా ఉండాలి, కడుపు ఎంత లోపలికి వెళ్తే అంత లోపలికి తీసుకెళ్ళండి. మొత్తం మీ శరీరం శిల్పంలాగా మలచబడుతుంది. దీంతో మీ 72,000 నడులు చాలా అందమైన ఆకృతిని తీసుకొస్తాయి. ఒకసారి చెయ్యి ఒక 1 inch పైకెత్తి లాగండి. నేల మీద ఉంటే మీకు తెలియటం లేదేమో, కొంచెం పైకెత్తండి, చెయ్యి పైకి లాగండి, అప్పుడు మీకు స్ట్రెయిన్ అర్థమవుతుంది. అలాగే నేల మీద పెట్టేసుకోండి, అదే స్ట్రెయిన్తో నేల మీద పెట్టేసుకోండి చెయ్యి. చాలు, ఇంకా నేల మీద, వెనక్కే వెనక్కి నేల మీద అదే స్ట్రెయిన్ ఉంచండి. ఎంతసేపు ఉండగలిగితే ఉండి, శ్వాస పీల్చుకుంటే ఇప్పుడు చేయి పైకి ఎత్తండి. శ్వాస లోపలికి వెళ్ళాలి, చేయి పైకి రావాలి. సగం దూరం వచ్చాక వదిలేస్తూ కింద పెట్టేయండి, రెండు చేతులు ఒకేసారి. శ్వాస వదిలేస్తూ కిందకి తీసుకొచ్చేయండి. సగం దూరం వచ్చాక శ్వాస వదిలేస్తూ కిందకు వచ్చేయండి. కాళ్ళను వదిలేసేయండి, చేతులు శవాసనంలోకి వచ్చేయండి. చూడండి ఆ స్ట్రెయిన్ ఎలా అయిందో. మీరు 15 miles పరిగెత్తినా మీకు అలసట రాదు. కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. రిలాక్సేషన్ పూర్తిగా రిలాక్స్ అవ్వాలి. కాళ్ళు వదిలేయండి, చేతులు వదిలేయండి. మోకాల దగ్గర స్ట్రెయిన్ ఉండకూడదు, చేతుల దగ్గర స్ట్రెయిన్ ఉండకూడదు, భుజాల దగ్గర స్ట్రెయిన్ ఉండకూడదు. లేదంటే ఒకసారి శరీరం జలదరించుకోండి, మొత్తం రిలాక్స్ అయిపోండి. ఏదే మీరు రిలాక్స్ అవ్వటానికి ఏదైనా చేసుకోవచ్చు మీరు. ఒకసారి ఊపిరి పుక్కిలించండి. మొహం మీద ముడతలు పట్టడానికి, కళ్ళ కింద చారలు ఏర్పడటానికి కారణం ఏంటంటే, మనం మొహం మజిల్స్ని ఎప్పుడు యూజ్ చేయం. ఈ పుక్కిలించడం వల్ల యూజ్ అవుతాయి. అది రోజులో మీకు ఎప్పుడు గుర్తొచ్చినా చేసుకుంటూ ఉండొచ్చు. ఇది పుక్కిలించుకోవటం మంచి రిలాక్సేషన్ అవుతుంది. పళ్ళు గట్టి పడతాయి, తమాషా అది. ఇంకొకసారి ఆసనం మీ అంతటి మీరు చేయండి. కాళ్ళు కదపండి, పంజాలు కిందకి సాగదీయండి, గాలి పీల్చుకుంటూ చేతులు వెనక్కి తీసుకెళ్ళండి, స్ట్రెయిన్తో కడుపు లోపలికి తీసుకెళ్ళండి. సైమల్టేనియస్గా కడుపు ఎంత లోపలికి వెళ్తే అంత మంచిది, చేతులు ఎంత సాగదీయగలిగితే అంత సాగదీయండి. మామూలు శ్వాస. ముఖ్యంగా బీపీకి చాలా మంచిది ఇది. హార్ట్ ట్రబుల్ ఉన్నవాళ్ళు, బైపాస్ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకు కూడా 3 నెలలు చేస్తే బైపాస్ సర్జరీ అవసరం లేకుండా పోయింది. కానీ కండిషన్ ఏంటంటే చేతులు మీరు రిలాక్స్గా ఉంచుతున్నారు, మీరు ఆ టెన్షన్ తెచ్చుకోవాలి. ఆ టెన్షన్ ఏం చేస్తుందంటే మొత్తం మీ లంగ్స్ మీద లాగదీసి హార్ట్ని రిలాక్స్ చేస్తుంది. అంత స్ట్రెయిన్ అవ్వాలి మీరు, కడుపు లోపలికి వెళ్ళాలి. కడుపు ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో డయాఫ్రామ్ హార్ట్ని రబ్ చేస్తుంది, హార్ట్ మజిల్ మీద మసాజ్ ఇస్తుంది. కడుపు ఇంకా లోపలికి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి, ఎంత లోపలికి తీసుకెళ్ళరో అంత లోపలికి తీసుకెళ్ళండి. ఇంకా ఇంకా శ్వాస మామూలుగా ఉండాలి, ఇంకా మెల్లిగా గాలి వదులుతో చేతులు నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేయండి. గాలి వదులుతోనే తీసుకొచ్చేయండి, పూర్తిగా గాలి వదిలేయండి. చేయి నేలకి తగిలేసరికి గాలి పూర్తిగా వదిలేయాలి. శవాసనంలోకి వచ్చేయండి, పూర్తిగా రిలాక్స్ అయిపోండి. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. మెడ దగ్గర అక్కడ ఒకసారి చూసుకోండి, స్లోగా మెడ తిప్పుకుని. స్ట్రెయిన్ అయి ఉంటుంది మెడ, స్లోగా తిప్పుకోండి. వెరీ స్లో, ఏది చేసినా స్లోగా చేయండి, అది గుర్తుంచుకోండి. శ్వాసను గమనించుకుంటూ చేయి, ఆ చేయి పైకెత్తుతూ కాళ్ళు మడుస్తూ లేవండి శ్వాసన నుంచి. కుడి చేయి పైకెత్తితే ఎడంకాళ్ళు మడుస్తాం, ఎడం చేయి పైకెత్తితే కుడికాళ్ళు మడుస్తాం. ఏ చేయి పైకెత్తామో అటు తిరుగుతాం. కుడి చేయి పైకెత్తారు కదా, రైట్, ఇది నేల మీద పెట్టి లేదండి. ఏ చేయి పైకెత్తామో అటు వంగుతాం. ఈ కాళ్ళు మడిచేటప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీ బాడీని షేప్లోకి తేవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే కరెక్ట్ 90 డిగ్రీస్ మడవండి, మీకే తేడా తెలుస్తుంది ఒక నెలలో మీ బాడీ ఎలా అయిపోతుందో. మొత్తం అదే ఓ శిల్పి చెక్కినట్టు అయిపోతుంది, అది చెక్కేయటమే మొత్తం ఫ్యాట్. మీకు ఆ తేడా తెలుస్తుంది, కానీ ఈ స్ట్రెయిన్ అర్థమైంది కదా ఎలా చేసుకోవాలో, గాలి ఎలా పీల్చుకోవాలో అర్థమైంది కదా. దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మీరు 10 నిమిషాల ముందు వచ్చినప్పుడు ఈ నేర్పిన ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేసేసుకోండి, అప్పుడు కొత్త నేర్పగలుగుతా. మొత్తం 10 నేర్చుకోవాలి మీరు. ఆ 10 కూడా మన 10 ఇంద్రియాల మీద సూపర్ ఎఫెక్ట్ ఇస్తాయి. అవి ఆ థియరీ తర్వాత చెప్తాను నేను, ముందే ప్రాక్టికల్స్ చేసేసుకోండి. ఇంకా ప్రాణాయామానికి వెళ్తాం మనం, ముందుకు వచ్చేయండి. సర్దుకోండి, 2 లైన్లు అక్కడ, 2 లైన్లు ఇక్కడ, 2 లైన్లు అక్కడ, 2 లైన్లు. మానసిక స్థితి ముఖ్యము, అది గుర్తుంచుకోండి. మీరు ఎన్ని ఆసనాలు వేసినా, ఎన్ని ప్రాణాయామాలు చేసినా, ఏది చేసినా మానసిక స్థితి, అర్జునుడు అదే. యుద్ధానికి ముందు పిరికి వాళ్ళగా నేను యుద్ధం చేయనన్నాడు. కాస్త భగవద్గీత వినేసరికల్లా ఏమయ్యాడు, యుద్ధం చేయగలిగే స్థితికి వచ్చింది. అంచేత భగవద్గీత ముసలాళ్ళకు కాదు, రిటైర్ అయిపోయిన వాళ్ళకు కాదు, యుద్ధం చేసేవాళ్ళకు కావాలి. అది ఎందుకు కామన్ సెన్స్ ఉండదో మనకి తెలియదు. యువకులకు కావాలి, వీరులకు కావాలి. అర్జునుడు లాంటి వీరుడికి భగవద్గీత కావాలి, కానీ పిరికి దద్దమ్మలకి అక్కర్లే. అంచేత భగవద్గీత ఏం చేస్తుంది, పిరికి వాళ్ళని సాహసవంతుల్ని చేస్తుంది. ఇంకోటి గుర్తుంచుకోండి, ఐశ్వర్యము అనేది ఒక మానసిక స్థితి మాత్రమే. చాలామందికి ఒక అపోహ ఏంటంటే మీరు కష్టపడితే డబ్బులు వస్తాయని, సంపదలు వస్తాయని. సిద్ధి సాయిబాబా ఏం కష్టపడ్డాడు, సత్యసాయిబాబా ఏం కష్టపడుతున్నాడు, మానసిక స్థితి. నేను భగవంతుణ్ణి అనే మానసిక స్థితి ఉంది, ఆయన అలా ప్రవర్తించగలుగుతున్నాడు. మరి నేను ప్రవర్తించగలనా, నీ కాల్ డ్రైవింగ్ ఇప్పుడు రాదు, కాల్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. అంటే కాల్ డ్రైవింగ్ వచ్చిన వాడిలాగా స్టీరింగ్ ముందు కూర్చుంటావా, లేకపోతే రాని వాళ్ళ కూర్చుంటావా? వచ్చిన వాళ్ళలాగా ట్రై చేస్తావు. ట్రై చేస్తే ఏమవుతుంది, కాల్ డ్రైవింగ్ వచ్చేస్తుంది కదా. అలాగే నేను సకలేశ్వరి సంపన్నుణ్ణి అనుకుని కూర్చున్నావు అనుకో, ఏమవుతావు, సకలేశ్వర్యాలు వస్తాయి. అంత సింపుల్, అది అర్థం చేసుకోండి. మానసిక స్థితి అందుకు ముఖ్యం. ఈ పార్టీషన్ అయినప్పుడు కోటీశ్వరులు అందరూ కట్టుబడ్డలతో బయటకు వచ్చారు, 2 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ కోటీశ్వరులు అయిపోయారు. ఇందువల్ల మానసిక స్థితి, కోట్ల వాళ్ళకి ఎందుకు వచ్చాయంటే మానసిక స్థితి వల్ల వచ్చాయి, కానీ కష్టపడటం వల్ల రాలే. కానీ ఆ మానసిక స్థితి ఉంటే నువ్వు సహజంగానే కష్టపడతావు. కష్టపడలేని వాడు ఎలాగో కోటీశ్వరుడు అవ్వలేడు. కోటి అనేది నేను చెప్పేది ఏంటి, డబ్బు గురించే కాదు, చదువు కూడా అదో కోటి. అదొక కోటి అంటే శాఖ, కోటి అంటే డబ్బనే కాదు అర్థం, వెరైటీ. ఇదొక కోటి, అందరూ మానవ కోటికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు జీవకోటికి సంబంధించిన వాళ్ళు. అర్థమవుతుంది కదా. అంచేత ఆ మానసిక స్థితి యమనియమాలతో వస్తుంది. సమస్త ఐశ్వర్యాలు, సమస్త సృష్టి నాదే అనేటటువంటి భావన వచ్చిన మరుక్షణం అంతా మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాయి. దాన్ని అదృశ్య సహాయకులు అంటాం. అంచేత కళ్ళు మూసుకుని ఆ మానసిక స్థితి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది అహింస. అహింస అనగా నా చేతల ద్వారా కానీ, నా మాటల ద్వారా కానీ, నా భావనల ద్వారా ఎవరిని బాధించను. ఆ మానసిక స్థితి చూసుకోండి. ఎవరినైనా ఎప్పుడైనా బాధించి ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకుని వాళ్ళని క్షమాపణ అడిగేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం అడగకండి, మీరు చాలా లోకు అయిపోతారు. ఇది మీ మానసిక స్థితి, వాడికి తెలియాల్సిన పనిలే. మీ సొంతంగా చేసుకుంటున్నారు. అంచేత అత్త, కోడళ్ళు, తల్లి, తండ్రి, సుపీరియర్స్, ఇన్ఫీరియర్స్, ఎక్కడైనా మీరు కొంచెం కటుభాషణ చేసి ఉంటే క్షమాపణ కోరేయండి. ఎంత రిలాక్స్ అయిపోతారు మీరు. రెండవది సత్యము. ఉన్నది ఉన్నట్టే చెప్తాను, దానికి నా స్వంత అభిప్రాయాన్ని కల్పను. నిత్య జీవితంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. ఎవడో ఏదో అంటాడు, వాడు ఇలా అన్నాడురా, దాని ఉద్దేశం ఏంటంటే అని వాడి మనసులో ఉన్నది మీరు ఊహించుకు చెప్తారు. అది చేయకండి. ప్రయత్నంతో సెట్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సత్యం. మీ సొంత అభిప్రాయాలు చెప్పరు. లేదా ఆవిడ చాలా మంచివాడు అనుకో మీకు, వాడు మంచి చేయాలని, వాడు ఏదో తప్పు పని చేసి ఉంటే వాడు అలా చేశాడు కానీ వాడి ఉద్దేశం అది కాదురా. రెండు వద్దు, సపోర్ట్ వద్దు, రివోల్ట్ వద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పటం సత్యము. అస్థేయము. అస్థేయం అనగా నా వస్తువు ఏది ప్రకృతిలో లేదు, నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను మాత్రమే. ఈ శరీరం మంది కాదు, ఈ సృష్టి మంది కాదు, మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అంచేత మనం అన్నిటికంటే పెద్ద తప్పు ఎక్కడ చేస్తాం? ఆహారం తీసుకోవటంలో నా కోసం తీసుకుంటున్నాను అనుకుంటావు. నువ్వు నీ కోసం తీసుకోవటం లేదు, నీ లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ పనిచేయటానికి తీసుకుంటున్నావు. కారులో పెట్రోల్ పోసినట్టు. కారులో పెట్రోలు కారు కడుపు నింపటానికి పోయాం మనం, కారు మనం ఉపయోగించుకోవటానికి పోస్తాం. అలాగే ఆహారం శరీరం కడుపు నింపుకోవటానికి మనం తినాం, శరీరం ఉపయోగపడటానికి తింటాం. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. ఇట్ టు లివ్ ఆల్ యూ టు ఇట్ అని నోటుతో అనేస్తాం. కానీ ఆ భావన ఇది. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు, ఏ పచన్ చాత్మ కారణ, తన కోసం ఎవడైతే వండుకు తింటాడో వాడు దొంగే స్థేన ఏవ సహా. అదే భావం. ఈ మనం ఎందుకు తింటున్నాం? ఇంద్రియాలకి పుష్టి ఇవ్వటానికి తింటున్నాం. ఇంద్రియాలకి పుష్టి ఇవ్వటానికి తిన్నప్పుడు ఏ ఇంద్రియానికి ఏ ఆహారం కావాలో అది ఇవ్వాలి తప్ప రుచి కోసం తినాం. ఆ మానసిక స్థితి అస్థేయం వల్ల వస్తుంది. కారులో బాగున్నాయి నీళ్ళు అని చెప్పి నీళ్లు పోయాం కదా, ఫ్రెష్ వాటర్ వస్తుంది, అబ్బా ఆ నీళ్లు పోస్తే కారు ఏమవుతుంది? మనం అదే తప్పు చేస్తున్నాం. శరీరానికి ఏది ఇవ్వాలో అదే నేను మీకు ప్రతిరోజు ఒక్కొక్క ఐటెం నేర్పుతున్నాను. ముందు అది తింటాం నేర్చుకోండి. తిన్న తర్వాత ఎప్పుడు తిన్నా ఇంకొక మానసిక స్థితి మీరు ఉంచుకోగలిగితే మీ కుటుంబంలో కానీ మీ వాళ్ళకి కానీ ఎవరికీ ఆకలి బాధ ఉండదు, గ్యారంటీ అది. ఆకలి బాధ ఉండదు అంటే అర్థం ఏంటి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు, కడుపులో కురుపులు రావు, ఏమీ రావు. ఏంటా మానసిక స్థితి అంటే నేను తిన్నటువంటి ఆహారము ప్రపంచంలో ఆకలిగా ఉన్న ప్రతి ప్రాణికి చెందుగాక అనండి. నేను తిన్న ఈ ఆహారము ప్రపంచంలో ఆకలిగా ఉన్న ప్రతి ప్రాణికి చెందుగాక. ఇది మీరు చేసి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. మనం ఎలాగో పెట్టలేం పది మందికి, మీరు పెట్టదలుచుకునే ఎంతమంది పెట్టగలరు? కానీ దీంతో మీరు అందరికీ పెట్టగలరు. ఇది యజ్ఞ విధానం అంటే. యజ్ఞంలో చిన్న చిటికెడు ఏదైనా వేసాం అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది? మొత్తం వ్యాపిస్తుంది. అంచేత మీరు ఎలాగో జఠరాగ్నిలో ఆహారం వేసుకున్నారు, ఓకే. కానీ ఏం చేస్తాం వేసుకున్నాక? ఇది అందరికీ చెందుగాక. మీ యజ్ఞకుండంలో పడింది కానీ ఆ వాసనలు ఎక్కడి వరకు వెళ్తాయి? అలాగే అనంత విషయంలో ప్రవిస్తరిస్తారు మీరు. శ్రీకృష్ణుడు చేసింది అదే. ఒక చిన్న ఆకు ముక్క తిని దూర్వాసుడు లాంటి మహాముని శిష్యుల యొక్క కడుపు నింపించాడు. మీరెందుకు నింపలేదు? మంచిగా తాగినా అనుకోండి, ఏం తిన్నా ఇది గుర్తుంచుకోండి. ఇది కనుక మీరు చేయగలిగితే అస్థేయం ప్రాక్టీస్ చేసినట్టు. తర్వాత అపరిగ్రహము. ఏది నాది అని స్వీకరించను. ఉంది ఓకే, లేదు ఓకే.
ఉన్నది చేయకలే మళ్ళీ అపరిగ్రహం అని. ఎంజాయ్ ఇట్. కానీ ఇది నాది అనుకుని దాని మీద మనం ఎప్పుడైతే మానసికంగా ఆందోళన చెందుతామో అన్ని టెన్షన్సే. కొత్త కారు కొన్నప్పుడు లేకపోతే కొత్త స్కూటర్ కొన్నప్పుడు మీ టెన్షన్ చూడండి, ఎక్కడ గీత పడుతుందో, ఎంత జాగ్రత్తగా నడుస్తు నడిపిస్తారో. కాస్త పాత పడిపోయేసరికి ఏం చేస్తారు? వేసరి బారేస్తారు. అయినా అది పనిచేస్తూనే ఉంటుందిగా, అపరిగ్రహం అది. అర్థమైన మానసిక స్థితి. దాని తర్వాత బ్రహ్మచర్యము నిరంతరము అనంత వాయుమండలంలో చరిస్తున్నటువంటి అనంత శక్తితో తాదాత్మ్యత ఉంచుకుంటాను. అది బ్రహ్మలో చరించటం, ఆకాశంలో చరించటం. నెక్స్ట్ శౌచము, క్లీన్గా ఉంచుకోవటం, బాడీని బట్టల్ని సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకుంటాం. తర్వాత సంతోషము. సంతోషం ఏంటి? బీ హ్యాపీ, బీ కంటెంటెడ్, ఉన్నదాంతో తృప్తి పడండి. అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు. భోజనం దగ్గర ఎంత విసుక్కుంటామో మనలో చాలామంది, అది చేయలేదు ఇది చేయలేదు. దానివల్ల తీసుకున్నటువంటి ఆహారం యొక్క స్వరూపమే మారిపోతుంది మీ మానసిక స్థితి వల్ల. ఆనందంగా తినండి. అది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. మనమేమో పూజలు కొట్టి అది విసిరేసి ఇది విసిరేసి ఇది ఎందుకు చేయలేదు అలా ఎందుకు చేయలేదు అంటాం. కానీ అది కూడా లేని వాళ్ళని గుర్తు చేసుకుంటే మీరు ఆ మాట అనలేరు. కోట్లాది మంది ఉన్నారు అది కూడా లేని వాళ్ళు. సంతోషం. అలాగే ప్రతి చోట ఆ బట్టలు లేవు, ఈ బట్టలు లేదు, ఆ పుస్తకాలు లేదు, పక్కింటి వాడికి స్కూటీ కొనిచ్చాడు వాళ్ళ నాన్న, నాకేం కొనలేదు, నాకు సైకిల్ లేదు. కానీ కారులో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాకింగ్ చేస్తున్నారు, పెద్ద గొడవ అది. ముందే వాకింగ్ చేసుకోవచ్చుగా. సంతోషం. సంతోషం తర్వాత స్వాధ్యాయము. స్వాధ్యాయము మంచి మంచి పుస్తకాలు చదవటం. స్వాధ్యాయం తర్వాత తపస్సు, ఇంద్రియ కంట్రోల్. దాని గురించి మెల్లిమెల్లిగా మనం చేసుకుందాం. కానీ తపస్సు నిజంగా మీరు చేయదలుచుకుంటే ఎండాకాలంలో మీ అంతటి మీరు ఫ్యాన్ వేసుకోకండి, భరించండి ఎండని. శీతాకాలంలో చలిని భరించండి. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోయి మీరు తపస్సు చేయకలే, ఇక్కడ చేసుకుంటే చాలు మీకు అతి తీక్షలు వచ్చేస్తాయి. తర్వాత ఈశ్వర ప్రణిధానము, సంపూర్ణ సమర్పణ. కళ్ళు మూసుకోండి, ఈ మానసిక స్థితి ఉంచుకోండి. శ్వాసను గమనించుకోండి. ఓకేనండి, దీన్ని ప్రాణాయామ ముద్ర అని కూడా అనుకోవచ్చు. కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కుతో మనం ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాం. ఒత్తిడికి తట్టుకోవటానికి రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్, రకరకాలైనటువంటి పేర్లతో విదేశాలలో ఎక్కువ జరుగుతోంది. కానీ ఆ జరిగినటువంటివన్నీ కూడా పతంజలి యొక్క యోగ సూత్రాలలోని ఏదో ఒక ఫార్ములా పట్టుకుని చేస్తున్నారు వాళ్ళు. ఏ అడ్వర్టైజ్మెంట్ మీరు పడినా ఇక్కడ మనం చేస్తున్నటువంటి దాంట్లో ఒక భాగమే అయి ఉంటుంది. అది స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్స్. 40,000-50,000 ఛార్జ్ చేస్తున్నారు. మొన్న ఢిల్లీ నేను వెళ్ళినప్పుడు, మొన్నంటే మొన్నని కాదు 1 ఇయర్ బ్యాక్, ఏంటా హోటల్ రీజెంట్, రోజుకి 2,000 8 రోజులు. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి అంటే నీ శ్వాస గమనించుకో అది వాళ్ళు చెప్పింది. కానీ ఆ 16,000 ఇస్తే కానీ మనం గమనించుకోలేమేమో. మరి అది మీ ఇష్టం. మీరు 16,000 ఇచ్చి నేర్చుకుంటారో, చెప్పింది ఇక్కడ నేర్చుకుంటారో మీ ఇష్టం. కానీ ఇది మొట్టమొదటి మీకు వచ్చే లాభం ఏంటంటే మీ జీవితాలలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా కూడా మీరు చెక్కు చెదరరు, అది గ్యారంటీ. అది దానికి 8 సూత్రాలు చెప్పబడి ఉన్నాయి మన యోగ సూత్రాలలో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఈ 5 మనం చేయగలిగేవి. మిగతా 3 ఉన్నాయి, ధారణ, ధ్యాన, సమాధి, వచ్చేవి అవి. అంటే ఉదాహరణ ఎలా అంటే నిద్రలోకి వెళ్ళాలి మీరు. ఏం చేయాలి? ఆకలిగా ఉంటే నిద్రపోలేరు, భోజనం చేస్తాం. ఆ తిన్నది నిద్రపోవటానికి అనుకూలంగా ఉన్నది తినాలి. కొన్ని ఆహారాలు తింటే నిద్రపోలేరు. కొంతమంది టీ తాగారనుకోండి, ఉన్న నిద్రపోతుంది, అంతేగా. కానీ ఇదంతా చేస్తాం, పక్క వేసుకుంటాం, ఏసీ పెట్టుకుంటాం, దోతలు కట్టుకుంటాం, అన్నీ చేస్తాం, పడుకుంటాం. పడుకున్న తర్వాత నిద్ర వస్తుందా రాదా అది పెద్ద క్వశ్చన్ కదా. అలాగే ఇవంతా చేసిన తర్వాత ధారణ ధ్యాన సమాధి వస్తుందా లేదా మనకు తెలియదు, అది అర్థం చేసుకోండి. కానీ ఆ స్థితి వస్తే
ఇవంతా చేసిన తర్వాత ధారణ ధ్యాన సమాధి వస్తే మీరందరూ బాబాలు అయిపోతారు. ఎలాంటి బాబాలు? ప్రపంచం వదిలేసినటువంటి బాబాలు కాదు, ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి బాబాలు అవుతారు. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత మీ సొత్తు అవుతుంది. ఎప్పుడూ మీరు ధ్యాన స్థితిలోకి వెళ్తే, పడుకునున్నారు మీరు, ఎవరైనా వచ్చి మీరు పడుకున్నారా సార్ అని అడిగారనుకోండి, నేను పడుకున్నాను అని చెప్పారనుకోండి, మీరు మీరు పడుకున్నట్ట మెలకుగా ఉన్నట్ట. అలాగే మీరు ధ్యానం చేస్తూ ఉండి మీకు తెలిసిందనుకోండి మీరు ధ్యానం చేస్తున్నారని, ధ్యానం కాదు అది, అది అర్థం చేసుకోండి మీరు. అంచేత మనం ధ్యానం పేరుతో చేసేదంతా కూడా ప్రత్యాహారమే. అంటే ఏం చేస్తున్నాం, ఇంద్రియాలన్నింటినీ లోపలికి తీసుకెళ్తున్నాం. ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళినప్పుడు నిద్రైనా రావచ్చు, ధ్యానస్థితి అయినా రావచ్చు. మనకేంటి అలవాటు అంటే నిద్ర. ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోతే రాత్రిళ్ళు ఏం గుర్తుండదు మనకి, మన శరీరమే గుర్తుండదు. మిగతా సంగతులు ఏమన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత భరించరాని బాధ ఉన్నా, నిద్ర వెళ్ళిపోయాక ఏం లేదు మీకు. జీరో కాన్షియస్నెస్, జీరో అవేర్నెస్. కానీ ధ్యానంలో 100% అవేర్నెస్ వస్తుంది. దానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేత మామూలు ప్రయత్నం ఏం కాదు ఇది. మీరు దీన్ని సవ్యంగా నేర్చుకోగలిగితే సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత మీ సొత్తు అవుతాయి. కానీ ఒకరోజు రెండు రోజుల్లో వచ్చేయాలి మాస్టర్ అంటే అది ఒకరోజు రెండు రోజుల్లో వచ్చేది కాదు. అది అర్థం చేసుకోండి. ఆహార నియమాలు కూడా మారుస్తూ ఉండాలి మీరు. అది కూడా నేను ప్రతిరోజు ఒక టిప్ ఇస్తున్నా మీకు. ఆ టిప్ కొత్తగా వచ్చిన వాళ్ళకి మీకు చెప్పుకుంటూ ఉండండి అది. సరే, ఇంకెప్పుడు ప్రాణాయామానికి వెళ్తాం మనం. ఏమేమి ప్రాణాయామాలు నేర్చుకున్నాం మనం? సుఖ ప్రాణాయామము, సహజ ప్రాణాయామం. ముందు సహజ ప్రాణాయామం చేయండి. కళ్ళు మూసుకుని మీ ఆసనం, ఏ ఆసనం ఇష్టమైతే ఆ ఆసనంలో కూర్చోండి. పద్మాసనానికి ప్రాక్టీస్ చేయండి మీరు. ఇంచేత ముందు పద్మాసనం వేసేయండి. నెప్పెట్టింది అనుకోండి, తీసేయండి, లేకపోతే రాదు అది ఎప్పటికీ. ఇంకా అంటే ముందు వేయండి, నెప్పెట్టేసరికి తీసేయండి. అర్థ ప్రాణాయామంలోకి వచ్చేయండి. ఆసనాల్లో శవాసనం ఎలాగో, ప్రాణాయామంలో సహజ ప్రాణాయామం అలాగా. ఏ ప్రాణాయామం చేసినా మళ్ళీ సహజ ప్రాణాయామానికి వస్తాం. సహజ ప్రాణాయామం అంటే ఏంటి? శ్వాసని గమనిస్తాం అంతే. హార్ట్ ట్రబుల్, బీపీ లేని వాళ్ళు ఈ కపాలభాతిని ఫాస్ట్గా కూడా చేయొచ్చు. బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ట్రబుల్ ఉన్నవాళ్ళు మెల్లిగానే చేయండి, వాళ్ళకి ఇది డేంజరస్. మిగతా వాళ్ళు హాయిగా చేసుకోండి. భుజాలు కదలకూడదు, దీని ఎఫెక్ట్స్ మీకే తెలుస్తుందిగా ఎంత డ్రాస్టిక్గా ఉంటాయో. కడుపు మీద మొత్తం కరిగించి బారిస్తుంది అది ఓ 5 నిమిషాల పాటు. మళ్ళీ చూడండి, బీపీ లేని వాళ్ళు, హార్ట్ ట్రబుల్ లేని వాళ్ళు మాత్రమే ఫాస్ట్గా చేయాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళీ చూడండి, ఎలా ఫాస్ట్గా చేసి మళ్ళీ మామూలుగా వచ్చేటప్పుడు స్లో అయి మామూలుగా వస్తాం. మొదలెట్టడం స్లోగా మొదలెడతాం, ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ స్లోగా కిందకు వస్తాం. అంతేంది కదా. బీపీ అది ఉన్నవాళ్ళు మెల్లగానే చేసుకుంటారు చాలాసేపు. మీకు ఓపిక ఉన్నంత వరకు చేసుకోండి. భుజాలు కదలకుండా చూసుకోండి. ముందు నేసల్ ట్రబుల్స్ పోతాయి అందరికీ. కళ్ళు, కనుబొమ్మలు కదలకూడదు, భుజాలు కదలకూడదు, కడుపు మాత్రమే కదలాలి. అకేషనల్గా కదలొచ్చు మీ స్పీడ్ బట్టి, కానీ అది కదలకుండా చూసుకోవటం చాలా మంచిది. అంటే ఉద్దేశం ఏంటి, అంతా కడుపు మీద కేంద్రీకృతం అవ్వాలని ఎక్సర్సైజ్. కదులుతే ఏమవుతుందంటే కడుపు మీద స్ట్రెయిన్ రాదు. కళ్ళు తెరిచి రిలాక్స్ అవ్వండి. ఊపిరిని కళ్ళు తెరిచే చూసుకోండి. కళ్ళు తెరిచి సహజ ప్రాణాయామం. కళ్ళు తెరిచేయండి. ఇరిటేషన్ వచ్చినప్పుడు, విసుగ్గా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఈ సహజ ప్రాణాయామం చేసుకోండి. ఎదుటివాడికి తెలియదు కూడా మీరు చేస్తున్నట్టు, కానీ మీ మనస్సు శ్వాస మీదకి వస్తుంది. అదే అలవాటు చేసుకోండి. రేపు స్పిరిచువల్ దాంట్లోకి వెళ్తే ఇది సోహం సాధనగా మారుతుంది. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి చెప్పింది మాత్రమే చేయండి. అంచేత ఏమేం చేశారు మీరు ఇప్పుడు? సహజ ప్రాణాయామము, సుఖ ప్రాణాయామము, కపాల భాతి. కపాల భాతి ఎంత పవర్ఫుల్ అంటే దాని ప్రారంభాన్ని మార్చేస్తుంది. చాలా సింపుల్ అనుకుంటాం మనం, కానీ ఆ సింపుల్ శ్వాసతో జీవితాన్ని మార్చేసుకోవచ్చు. ఇంచేత శ్వాసే మీ జీవితం కనుక, ఇది అర్థమైంది కదా మీకు. శ్వాస లేకపోతే మనం లేవు. దాన్ని మార్చగలిగితే ఏమవుతుంది? మీ లైఫ్ స్టైల్ మారుతుంది. అంత ఇంపార్టెంట్ ఇది. శ్వాస వల్లే కదా మనం జీవించి ఉన్నాం, కానీ శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియటం లేదు. కానీ ప్రాణాయామాలన్నీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కార్ డ్రైవింగ్ నేర్చుకోవటం లాంటిది. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు గేర్లన్నీ మారుస్తారు మీరు, బ్రేక్లు వేస్తారు, అన్నీ వేస్తారు, కానీ అవసరం లేనప్పుడు. కానీ ఎప్పుడు వేయాలా గేర్లు బ్రేక్లు? అవసరం ఉన్నప్పుడు వేయాలి లైఫ్లో. కానీ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదురుకుండా ఆవిడ ఉండడు, నేర్పుతాడు వాడు. నాయన బ్రేక్ వేయంటే బ్రేక్ వేసేస్తాం, స్పీడ్ పెంచంటే స్పీడ్ పెంచుతాం, గేర్ మార్చు అంటే గేర్ మారుస్తాం, వాడు చెప్తూ ఉంటే. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాడు వాడు? రేపు మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు వాడు పక్కన ఉండడు. ఎప్పుడు గేర్లు మార్చాలి. ప్రాణాయామం అంతా గేర్లు మార్చటమే. ప్రాణాయామం అంటే మీ జీవితంలో గేర్లు మారుతాయి. ఎప్పుడు మీరు ఫిఫ్త్ గేర్లో వెళ్ళాలి, ఎప్పుడు మీరు ఫస్ట్ గేర్లో ఉండాలి, ఎప్పుడు న్యూట్రల్లో ఉండాలి, అదే అర్థం చేసుకోండి. జీవితాన్ని అర్థం చేసుకోండి. ప్రాణాయామం ఉత్తిని కూర్చొని చేసుకుంటే ఏం లాభం లేదు, అది జీవితంలో ఉపయోగపడాలి. అంటే సహజ ప్రాణాయామం అంటే ఏం చెప్పాను మీకు? మామూలుగా మీ పనులు చేసుకుంటూ ఉంటారు, మీకు నచ్చని పరిస్థితులు, నచ్చని వ్యక్తులు వచ్చినప్పుడు మీ దృష్టి శ్వాస మీద వెళ్ళిపోతుంది. కానీ వాడి వైపు చూడకుండా కళ్ళు మూసుకుంటే వాడికి ఇంకా కోపం వస్తుంది. అంటే వాడికి తెలీదు మీరు వాడిని పట్టించుకోవటం లేదని. దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? శ్వాస మీద వెళ్ళిపోతుంది. తర్వాత ఎప్పుడు వాడుకోవాలో అవి చెప్తాను. ఇవాడు ఇంకొక కొత్త ప్రాణాయామం నేర్చుకుందాం. భస్త్రిక. ముందు చూడండి, ఈ ముద్ర పెట్టుకోండి. ఈ రెండు వేళ్ళు కలిపేస్తాయి ఇలాగా, ఈ రెండు ఇలా ఉంటాయి. కుడి బొటకని వేలు కుడి నాసికా రంధ్రం మీద పెట్టి నొక్కండి, మూసేయండి దాన్ని. ఎడమ ముక్కుతో గాలి వదలండి. ఒకసారి అందరి వేళ్ళు పొజిషన్ చూడు, దగ్గరికి వెళ్ళి చూడు. మీద పెట్టండి, కుడి కుడి మూసేయండి దాన్ని. ఎడమ ముక్కుతో గాలి వదిలేయండి. చేయి మళ్ళా కింద పెట్టేయండి. మళ్ళీ అదే పని చేయండి. పొజిషన్ చెక్ చేయి అందరిది, తప్పు లేకుండా చూడండి. ఇది ఈ ప్రాణాయామంలో 5 ప్రాణాలు ఉంటాయి మానవ శరీరంలో. ఈ 5 ప్రాణాలని కంట్రోల్ చేసేటటువంటి టెక్నిక్ ఇది. అంచేత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తొందరపడేయొద్దు. ఈ ఒక్కటి నేర్చుకున్నా పర్వాలేదు. మీరు ఇది మూసాం, ఈ రెండు వేళ్ళు అందరిది చెక్ చేయమా. కుడి నాసికారంధ్రం మూసాం, ఎడమ వైపు నుంచి వదిలేయండి. అంటే ఏం జరుగుతుంది? కుడి బొటకని వేలుతో కుడి నాసికారంధ్రం మూసినప్పుడు ఎడమ శ్వాస వదులుతాము. అర్థమైంది కదా? మళ్ళీ అదే చేయండి. తీసేయండి. ఇప్పుడు ఉంగరం వేలుతో దీన్ని మోస్తాం. ఉంగరం వేలు కిందన చిటికన వేలు ఉంటుంది. అంటే ఇలా చిటికన వేలు ముక్కు రంధ్రం మీద ఉండదు, ముక్కు రంధ్రం కిందకు వస్తుంది రఫ్గా, మీ వేలు పొడుగు బట్టి. వేలు పొడుగ్గా ఉంటే రెండు నాసికా రంధ్రం మీదకి వస్తాయి, రైట్? కానీ మెయిన్ ఏంటనమాట, ఉంగరం వేలు ఎడమ దాని మీద ఉంటుంది, దాని కిందనే చిటికన వేలు ఉంటుంది. మూసేయండి దాన్ని. కుడి ముక్కుతో గాలి వదిలేయండి. తీసేయండి. ఇప్పుడు ఇది ఎప్పుడు మూసే ఉంటాయి, ఇవి ఇలా ఉండవు, ఇలా ఉండాలి. అదే ఎప్పుడు ఇవి కింద వైపుకు ఉంటాయి. మన శరీరంలో ఉండేటటువంటి పంచ ప్రాణాల మీద కమాండ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది లేటెస్ట్ స్టేజెస్లో. ఇప్పుడిప్పుడే ఏం చేసాము మనం, కానీ ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ మీకు అర్థమవుతే తర్వాత చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు అలవాటు బ్రేక్ చేయడం చాలా కష్టం. ఏది? కుడిముక్కుతో గాలి వదలండి. అంటే ఏం చేయాలి మీరు? రైట్, ఒకసారి అందరిది చెక్ చేయాలి. ఇంకో ఇద్దరు ముగ్గురు చెక్ చేస్తే మంచిది. చెక్ చేయమా, నువ్వు చెక్ చేయి.
సుధా నువ్వు కూడా చూడమ్మా, చెక్ చేసుకోండి. అంటే అర్థమైందా మీకు? అర్థమైంది కానీ టు బీ ఆన్ సేఫ్ సైడ్. ఈ ప్రాణాయామానికి ఎలా చేసినా పర్వాలే, ఉచ్చ ప్రాణాయామానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇది కరెక్టే. లేకపోతే అప్పుడు మళ్ళీ ఈ అలవాటు బ్రేక్ చేసుకోవాలంటే సిగరెట్ స్మోకింగ్ అలవాటు లేకుండా ఉంటే మంచిది. వచ్చాక వదలమంటే వదలరు మీరు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్ టు హెల్త్, క్యాన్సర్ వస్తుందన్నా వదలని వీరులం మనం. మరి అంచేత అలవాటు ముందే కరెక్ట్ చేసుకుందాం. చేయి తీసేయండి, మళ్ళీ కుడిముక్కుతో గాలి వదలండి. కుడిముక్కుతో గాలి వదలాలి అంటే ఏం చేయాలి? రైట్, అర్థం. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మెల్లిమెల్లిగా అలవాటైపోతుంది. ముక్కుని వంచక్కర్లే మీరు, ముక్కుని మూస్తారంతే. ముక్కు ఇలా నొక్కక్కర్లే. కుడిముక్కు మూసినప్పుడు ఎడం వైపు నుంచి వదులుతాం, ఎడం ముక్కు మూసినప్పుడు కుడి వైపు నుంచి వదులుతాం. అర్థమైంది కదా? రివర్స్ గేర్లో పడుతుంది ఇది. మొత్తము సముద్ర మందలం లాంటివి జరుగుతుంది మెల్లిగా. ఇవాళ ఇదే నేర్చుకోండి, ఇంకా టైం లేదు మనకి ఇవాళకి. రేపు మనం భస్త్రికా దగ్గరికి ఫాస్ట్గా వచ్చి భస్త్రికా ఇంకో ప్రాణాయామం నేర్చుకుంటాం. నేర్చుకున్నది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి, డౌట్ ఉంటే అడగండి. మొత్తం మీద 8 ప్రాణాయామాలు నేర్చుకుంటాం మనం. 8 గేర్లు ఉన్నాయన్నమాట లైఫ్లో. ఆ 8 గేర్లని అష్ట వసువులు అంటాం మనం, అష్ట లక్ష్ములు అంటాం. ఏ గేర్లో పడితే ఆ లక్ష్మి మీ దగ్గర పలుకుతుంది ఇంకా. కానీ కార్ డ్రైవింగ్ లాగే గేర్లు వేసినా మనంతటా మనం చేయలేనట్టే. స్లోగా నేర్చుకోండి. నెక్స్ట్ ఆసనాలు చేసాం, ప్రాణాయామాలు చేసాం. ఈ ఆసనాలు ప్రాణాయామాలు మీకు ఫలితాలు ఇవ్వాలి అంటే కరెక్ట్ మానసిక స్థితి ఉండాలి. భగవద్గీతలో, భగవద్గీతను మనం మర్చిపోయాం చాలామంది, కానీ అది ఎంత ఇంపార్టెంట్ అంటే భగవద్గీత మీద నువ్వు చేయి పెట్టి నేను చెప్తున్నది రైటే అంటే ఎవడైనా ఒప్పేసుకుంటాడు కోర్టులో. అంటే భగవద్గీతకి ఎంత విలువ చూడండి, దాని మీద మీరు చేయి పెట్టి అబద్ధం చెప్పినా అది రైట్ అయిపోతుంది. భగవద్గీతకి అంత విలువ ఉందని మీకే తెలుస్తుంది కదా. భగవద్గీత 2వ అధ్యాయం పూర్తిగా ఎవరికైతే వస్తుందో వాడి జీవితాలలో బాధలు ఉండవు. కానీ ఏంటి, కంటత రావటం కాదది. భగవద్గీతలో చెప్పినటువంటి ఆ మానసిక స్థితి రావాలి, స్థిత ప్రజ్ఞ స్థితి అంటాం దాన్ని. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు డిస్టర్బ్ అవ్వరు. మనం మెల్లిగా రోజు దాన్ని పారాయణ చేస్తాం. ఇప్పుడు పారాయణ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని అర్థం చేసుకుందాం. ఇది చేసిన తర్వాత మనం ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ. సంజయ ఉవాచ తంతథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం. ఉవాచ మధుసూదన శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జునోవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోచ్యామి పూజార్హావరిసూదన గురునహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాస్తు గురునిహైవ భుంజీయ భోగాన్
రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్ విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేమ యామీవ హత్వా నది జీవిషామ తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్య దోషో కహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం.
ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోండి. ఇదే మనం ఇప్పుడు సాధన చేయబోతున్నాం. కార్పణ్య దోషో పహత స్వభావ, బలహీనుణ్ణై, మమతానురాగాలతో బద్ధుడునై, ఏమి చేయాలో నేను నిర్ణయించుకోలేకపోతున్నాం. అదేగా స్ట్రెస్ అంటే. ఏం చేయాలి నేను, ఎలా జీవించాలి? ఎదురుకుండా నుంచున్న వాళ్ళెవరు? అందరూ మనవాళ్లే. ఎవరితో ఏమంటే ఏ గొడవ వస్తుందో అదేగా కుటుంబంలో కూడా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత, ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలియక మూఢుణ్ణయి అడుగుతున్నాను, ఏం చేయమంటావు నన్నని. యచ్ఛేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, నాకు ఏది శ్రేయస్సు అది నిశ్చయించి చెప్పు. ఇది చేయి అది చేయి కాదు, ఇది నీకు మంచిది ఇది నువ్వు చేయి అని చెప్పు నాకు అని అడుగుతున్నాడు. శిష్యస్తేహం శాధిమాంత్వాం ప్రపన్నం, నేను నీ యొక్క శిష్యుణ్ణి, నీకు శరణొచ్చాను నేను. ఆ భావనతో కళ్ళు మూసుకుని ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళిపోండి. అలాంటి వాడే చెప్తాడు మన జీవితాలు ఎలా నడవాలో. ఆ కూటస్థ చైతన్యము ఆ ఆజ్ఞాచక్రము మొత్తం మీ బాధ్యతలు అన్నీ కూడా ఆ ఆజ్ఞాచక్రానికి ఇచ్చేయండి. అది ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తాను చెప్తుంది అది మెల్లిమెల్లిగా. మీకు తెలియకపోయినా మీ జీవితాలు దానికి అనుగుణ్యంగా మారిపోతాయి. పూర్తిగా సరెండర్ అయిపోండి. రెండు చేతులు కలిపేసుకోండి, ఎడమ చెయ్య కిందన కుడి చెయ్య పైన. దీన్ని ధ్యానముద్ర అంటాం. మొత్తం మర్చిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోండి. ఈ 3 నిమిషాలు మొత్తం మర్చిపోండి. ఎడమ చేయి కిందన కుడి చేయి పైన ఉండాలి. మొత్తము ఆ బిందువు కూటస్థ చైతన్యము, ఆజ్ఞా బిందువు, 3వ నేత్రము, జ్ఞాన నేత్రము, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. అక్కడ మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఆయనకి సరెండర్ అయిపోండి. మొత్తము నా జీవితము నీకు అప్పగిస్తున్నాను. మొత్తము లోపలికి వెళ్ళిపోండి. టైం గురించి తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించకండి. అంతర్గత యాత్ర. నాతో పాటు కళ్ళు మూసుకుని అనండి, నేను నా నిత్య జీవితంలో యమ నియమాలు పాటిస్తాను. యమములో అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము ప్రతి క్షణము పాటిస్తున్నానా లేదా గమనించుకుంటాను.